ఐదవ భాగం, మొదటి అధ్యాయం, మూడు గొంతులు. నాగపట్టణపు చూడామణి విహారంలో పొన్నియన్ సెల్వన్ ఓపికతో వేచి ఉన్నారు. తంజావూరుకు వెళ్లి తల్లిదండ్రులను చూడాలన్న ఆరాటం ఆయన హృదయంలో పొంగుతూ ఉంది. లంకారాజ్యాన్ని తాను కైవసం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తన మీద మోపబడిన నింద నిరాధారమని నిరూపించేందుకు ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. తండ్రి మాటను తన జవ దాటినట్లు తన మీద మోపబడిన నిందను కూడా త్వరలో తొలగించుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. కానీ తన ఆరాటాన్ని, కుతూహలాన్ని అదిమిపట్టి అక్కగారి దగ్గర నుంచి సందేశం వచ్చిన తర్వాతే బయలుదేరాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. పొద్దు గడవటమేమో చాలా కష్టంగా ఉంది. బౌద్ధ భిక్షువులు రోజంతా జరుపుతున్న ఆరాధనల్లోనూ పూజల్లోనూ పాలు పంచుకొని కాస్త సమయాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. చూడామణి విహారపు సుందర కుడ్య చిత్రాలను చూసి ఆనందించడంలో ఇంకాస్త పొద్దు గడిచేది. భిక్షువులతో, ముఖ్యంగా ఆచార్య భిక్షువుతో సంభాషణల్లో గడిపిన సమయం ఆయనకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆచార్య భిక్షువు దక్షిణ సముద్రానికి అవతల ఉన్న పలు దేశాల్లో చాలా కాలం పాటు యాత్రలు చేసి వచ్చినవారు. చైనా దేశం నుంచి శావక ద్వీపం వరకు అనేక నగరాలకు వెళ్ళి వచ్చినవారు. ఆయా దేశాల గురించి, ఆయా నగరాల గురించి, అక్కడ నివసిస్తున్న ప్రజల గురించి బాగా వివరించి చెప్పగలరు ఆయన. చైనా దేశానికి దక్షిణంగా ఉన్న సముద్రం ఎల్లగా ఉన్న దేశాలు. ఆ రోజుల్లో శ్రీ విజయం అనే సామ్రాజ్యం కింద ఉండేవి. అరుమణం, కాంభోజరాజ్యం, మాణిక్యవారం, తలైతక్కోలం, మూపప్పాళం, మాయూరిడింగం, తామ్రలింగం, ఇలాముడి దేశం మొదలైన పలు దేశాలు, నగరాలు శ్రీ విజయ సామ్రాజ్యానికి లోబడి లేక మిత్ర దేశాలుగా ఉండేవి. వీటన్నిటికీ మధ్య కటారం అనే నగరం తక్కిన నగరాల కన్నా ఎక్కువగా సిరి సంపదలతోనూ కీర్తి ప్రతిష్టలతోనూ తొలతూగేది. ఆచార్య భిక్షువుకు తీరిక దొరికినప్పుడల్లా అనేక దేశాలు గురించి, నగరాల గురించి చెప్పమని పొన్నియన్ సెల్వన్ అడిగేవారు. ఆయన కూడా అలుపు సలుపు లేకుండా చెప్పుకొచ్చారు. ఆయా దేశాల్లోని సహజ విశేషాల గురించి, వాణిజ్య వర్తక విశేషాల గురించి చెప్పారు. స్వర్ణ రత్న మాణిక్యాలతోనూ, వరి చెరకు వంటి పంటలతో తొలతూగిన తమిళనాడులో పోటీ చేయగల ఆ దేశాల గొప్పతనం గురించి వివరించారు. పాతకాలం నుంచి తమిళనాడుకు, ఆ దేశాలకు మధ్య సాగుతూ వస్తున్న సంబంధాల గురించి వివరించారు. పల్లవనాడుకు చెందిన శిల్పులు ఆ దేశాలకు వెళ్ళి అద్భుత శిల్ప సౌందర్యంతో కూడిన ఆలయాలను నిర్మించిన వృత్తాంతాలను వివరించారు. తమిళనాడు నుంచి వెళ్ళిన చిత్ర, శిల్ప, సంగీత, నాట్య కళలు ఆ రోజుల్లో విస్తరించిన వైనాన్ని విశదీకరించారు. రామాయణ, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివపార్వతులు, పెరుమాళ్ళు మొదలైన దైవాలు, బుద్ధ ధర్మం ఆ దేశాల ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నెలకొన్న విషయం, ఒకదాని నుంచి ఇంకొక దాన్ని వేర్పరిచి అర్థం చేసుకోలేక ఆ ప్రజలు అన్ని దైవాలను పూజిస్తున్న విషయాన్ని వివరించారు. తమిళ భాషకు పితృవైన అగస్త్యమునికి ఆ దేశాల్లో విశేష గౌరవం ఉందని, ఆ మునివర్యునికి పలు ఆలయాలు కట్టించారని కూడా చెప్పారు. ఇదంతా మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకుని అరుళ్మోళి తన మనసులో ఆ వివరాలన్నీ పదిలపరుచుకున్నారు. ఆయా దేశాలకు గల భూమార్గాలను, సముద్ర మార్గాలను బాగా విచారించి తెలుసుకున్నారు. దారిలో ఉన్న అపాయాలు, వసతుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. స్వామి, ఆ దేశాలకు మీరు మళ్ళీ యాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అని వేడుకున్నారు. బుద్ధ భగవాన్ చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది యువరాజా, ఎందుకు అడుగుతున్నారు అన్నారు ఆచార్య భిక్షువు. నేను మీతో పాటు వద్దామని ఆశపడుతున్నాను. నేను లోకాన్ని త్యజించిన సన్యాసిని, మీరు భూలోకాన్ని వెళ్ళే చక్రవర్తి కుమారులు. మీరు నేను కలిసి యాత్ర చేయటమా? మిమ్మల్ని ఈ విహారంలో కొన్నాళ్ళు ఉంచుకుని కాపాడటమే పెద్ద భారంగా ఉంది. ఎప్పుడు ఏ అపాయం ఎదురవుతుందని గాభరా కలుగుతోంది. స్వామి, మీకు ఆ భారాన్ని వెంటనే తొలగింపకోరుతున్నాను. ఈ క్షణమే ఇక్కడ నుంచి. యువరాజా, ఒకటి తలచి ఇంకొకటి చెప్పాను. మీకు ఇక్కడ అతిథిగా ఆశ్రయం ఇవ్వటం భారమైన దాన్ని ఒక భాగ్యంగా భావిస్తున్నాను. తమ తండ్రిని చక్రవర్తి, తమ అక్కగారైన యువరాకుమారి బౌద్ధ ధర్మానికి ఎంతో సహాయం చేశారు. దానికి ప్రత్యుపకారంగా మేము మీకు ఎప్పుడు చేస్తున్న సహాయం నూరింట ఒక భాగం కూడా సాటి రాదు. మీరు బౌద్ధ ధర్మానికి ఇప్పటికే చేసిన మహోపకారాలు తక్కువైనవా? అనురాధపురంలో శిథిలమైన స్థూపాలను, విహారాలను మీరు పునర్నిర్మింపజేసిన విషయాన్ని మేము ఎన్నటికైనా మరవగలమా? దానికెంతటికీ ప్రత్యుపకారంగా లంకాదేశపు మణి ముకుటాన్నే మీకు ధరింపజేసేందుకు భిక్షువులు ముందుకు వచ్చారు. యువరాజా, దాన్ని ఎందుకు తిరస్కరించారు? లంకాదేశపు స్వతంత్ర సింహాసనాన్ని మీరు అధిష్ఠించి ఉంటే వందల కొద్ది ఓడల్లో దక్షిణ దేశాలకు మీరు వెళ్ళి రావచ్చు కదా. ఈ భిక్షువు వెంట యాత్రలకు వెళ్లాలన్న ఆలోచనే వచ్చేది కాదు కదా. గురుదేవా, లంక రాజకుల చరిత్రను వివరించే మహావంశం అనే గ్రంథాన్ని మీరు చదివారా అని అడిగారు యువరాజు. అయ్యా, ఇదేం ప్రశ్న? మహావంశం చదువుకు నేను చూడామణి విహారానికి ఆచార్య భిక్షను అయ్యేవాడినా? అయ్యా, క్షమించాలి. మహావంశం చదివారా అని మిమ్మల్ని అడగటం మీకు చదవటం వచ్చా అని అడగడానికి సమానం. కానీ ఆ మహావంశం వివరించే వంశ పరంపరలో ఎవరెవరు ఎంతటి భయంకరమైన పాపాలను చేశారనేది మీకు తెలుసు కదా. కొడుకు తండ్రిని చెరలో వేశాడు. తండ్రి కొడుకును నరికి చంపాడు. తల్లి కొడుకుకు విషాన్నిచ్చి చంపింది. తల్లిని కొడుకు నిప్పులు వేసి చంపాడు. కన్నవారికి వారి పిల్లలకు ఇటువంటి సంబంధం ఉంటే చిన్న అన్నలు, మామలు, చిన్నమ్మ, పెద్దమ్మలు, అన్నదమ్ములు వీరి గురించి చెప్పనవసరం లేదు. గురుదేవ, ఇటువంటి క్రూర పాతకాలను ఆ లంకారాజ్యపు రాజవంశస్థులు చేశారని మహావంశం చెబుతుంది కదా. అవునవును, అటువంటి క్రూర కృత్యాలకు వారు పొందిన కఠిన శిక్షలను కూడా వివరించి చెబుతుంది. ఆ ఉదాహరణలను ఎత్తిచూపి ప్రజలను ధర్మ మార్గాన్ని నడవమని ఉపదేశిస్తుంది. దాన్ని మర్చిపోవద్దు. మహావంశం పవిత్రమైన గ్రంథం, ప్రపంచంలోనే సాటిలేని ధర్మబోధ చేసే గ్రంథం అని ఆచార్య భిక్షు ఉద్వేగంతో చెప్పారు. స్వామి, నేను ఆ గ్రంథాన్ని తప్పుపట్టడం లేదు. రాజ్యకాంక్ష మనుషులను రాక్షసుల కన్నా క్రూరులుగా ఎలా మార్చేస్తుందన్న విషయం గురించి మాత్రమే చెప్పాను. అటువంటి క్రూర పాపాల వల్ల కళంకితమైన లంకారాజ్య సింహాసనాన్ని నేను తిరస్కరించింది తప్పంటారా? మహాబుద్ధిమంతులైన బౌద్ధ సంఘం వారు ఆ కారణం వల్లనే లంకారాజ్యపు రాజవంశాన్నే మార్చుకోరారు. తమను ప్రథములుగా తీసుకునే ఒక కొత్త రాజవంశం మొదలు కావాలని ఆశించారు. మీరు దాన్ని తిరస్కరించింది తప్పే. లంకాసింహాసనాన్ని అధిష్ఠించి అశోకవర్ధనుడిలాగా లోకమంతా బౌద్ధ ధర్మాన్ని విస్తరింపజేసి కాపాడే అవకాశం మీకు దొరికేది. గురుదేవ, భారతదేశాన్ని ఒక చిత్రం కింద ఏలిన అశోకవర్ధనుడెక్కడ? ఈరోజు ఈ చూడామణి విహారంలో దాక్కొని తమ రక్షణను కోరిన ఈ చిన్నబాడెక్కడ? నిజానికి తమ శిష్యునిగా కూడా నాకు అర్హత లేదు. బౌద్ధ ధర్మాన్ని ఎలా కాపాడబోతాను? యువరాజా, అలా చెప్పకండి. తమలో నిగూఢమై ఉన్న శక్తిని మీరు ఎరుగరు. మీరు గనక బౌద్ధ ధర్మాన్ని మనఃపూర్వకంగా ఒప్పుకుంటే అశోకునిలాగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నా మనసులో చిన్నప్పటి నుంచి శివపార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నంది, భృంగీశులు, చండికేశ్వరులు నెలకొని ఉన్నారు. వారందరినీ బయటకు తొలగించి కదా బుద్ధ ధర్మాన్ని నా మనసులో చోటివ్వవలసి వస్తుంది. గురుదేవ, ఈ దాసుడిని క్షమించండి. తమతో యాత్రలకు వస్తానన్నప్పుడు బౌద్ధ మతంలో చేరిపోతాననే ఉద్దేశంతో చెప్పలేదు. సముద్రాలను దాటి సుదూర దేశాలకు వెళ్లాలనే ఆశ వల్లనే తమతో వస్తానన్నాను. కానీ మళ్ళీ ఆలోచిస్తే, యువరాజా, తమ మాటలను నేను పొరపాటుగానే అర్థం చేసుకున్నాను. అయినా కూడా బౌద్ధ ధర్మానికి మీకు బంధం లేకపోలేదు. బుద్ధ భగవానుడు ఒక పూర్వజన్మలో శిబి చక్రవర్తిగా జన్మించారు. పావురాన్ని కాపాడేందుకు తన మాంసాన్నే కోసిచ్చారు. ఆ శిబి వంశ పరంపరలో వచ్చిన వారు చోళవంశస్థులు. అందుకే మీ కులంలో పుట్టిన వారికి సింబియన్ అని బిరుదు ఇవ్వబడింది. దీన్ని మీరు మర్చిపోకండి. మరువలేదు గురుదేవ. నేను మరిచినా నా ఒంట్లో పారే రక్తం మరువనివ్వదు. ఒకవైపు శిబి మనునీతి చుడులు నా రక్త మాంసాల్లో భాగమై పరులకు ఉపకారం చేయి, ఇతరుల కోసం నీ సుఖభోగాలను త్యాగం చేయి అని ఘోషిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు కరికాల్వలవన్ విజయాలయ చూడులు పరంతక చక్రవర్తి నా రక్తంలో చేరి చేత కత్తిపట్టు చిత్రంగ బలాలను కూడదీయి, నలుదీసులా దండెత్తిపో, కడలి దాటిపో, చోళ సామ్రాజ్యాన్ని విస్తరించి లోకమంతకు మునుపు చూడని కీర్తి శిఖరాలకు తీసుకుపో అని పిడుగుపడ్డట్టు గర్జిస్తున్నారు. మరింకొక వైపు శివభక్తులైన ఆదిత్య చోళులు, మహాశివభక్తులైన గండరాదిత్యులు ఆలయ కైంకర్యం చేయి, పెద్ద పెద్ద శివాలయాలు కట్టించు, ఆకాశాన్నంటే గోపురాలతో ఆలయాలను నిర్మించు అని ఉపదేశిస్తూనే ఉన్నారు. నా పూర్వీకులు ఇద్దరి మధ్య చిక్కుకొని ఊపిరాడుకున్నాను గురుదేవ. వారి పోరు తట్టుకోలేక ఒక్కొక్కసారి నిజంగానే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి భిక్షువుగా మారిపోదామనిపిస్తుంది. కరుణ చూపిన ఒక బౌద్ధ ధర్మాన్ని గురించి వివరంగా చెప్పండి, బుద్ధ భగవానుడు గురించి చెప్పండి అన్నారు పునియన్ సెల్వన్. అది విన్న ఆచార్య భిక్షు ముఖం ఆనందంతో విప్పారింది. యువరాజా, బౌద్ధ మతం గురించి, బుద్ధ భగవాన్ గురించి మీరు ఎరుగునింది ఏముండగలదు అన్నారు. అదిగో ఆ గోడలపైన చిత్రించిన చిత్రాలను వివరించి చెప్పండి. అక్కడ ఒక చిత్రంలో రాకుమారుడు ఒకడు మధ్యరాత్రి లేచి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుంది కదా. అదేమి? ఆయన సమీపాన్ని పడుకుని ఉన్న స్త్రీమణి ఎవరు? ఊయలలో నిద్రిస్తున్న బిడ్డ ఎవరు? ఆ రాకుమారుని ముఖాన ఎందుకంత దిగులు గూడుగట్టుకుని ఉంది అని అడిగారు యువరాజు. అయ్యా, బుద్ధ భగవానుడు మీలాగే రాజవంశంలో పుట్టినవారు. యశోధర అనే నిరుపమాన సౌందర్య యువతని పెళ్లాడారు. వారికి ఒక ముద్దుల కొడుకు జన్మించాడు. తండ్రి రాజ్యభారాన్ని ఆయనకు ఉప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయాన సిద్ధార్థులు లోకంలో ప్రజలు అనుభవిస్తున్న దుఃఖాలను పోగొట్టే మార్గాన్ని కనిపెట్టాలని ఆశించారు. అందుకని తన ముద్దుల భార్యను, బిడ్డను రాజ్యాన్ని త్యజించాలని తీర్మానించుకున్నారు. ఆయన అంతఃపురం వదిలి బయలుదేరుతున్న దృశ్యమే అది. యువరాజా, ఆ వృత్తాంతాన్ని మీరు ఇప్పటికే ఎరుగుదురు కదా. అవును, చాలాసార్లు విని తెలుసుకుని ఉన్నాను. కానీ ఈ చిత్రాలను చూసినప్పుడు మనసులో పదిలమైనట్లు, విన్నప్పుడు మనసులో పదిలం కావడం లేదు. నిద్రపోతున్న యశోధరను లేపి నిన్ను విడిచి వెళ్ళిపోతున్నారు, ఆయన గడ్డుబడి ఆపు అని చెప్పాలనిపిస్తుంది. సరే, తర్వాత చిత్రం గురించి చెప్పండి. బుద్ధ భగవాను జీవిత చరిత్రను విశదీకరిస్తున్న తక్కిన చిత్రాలను కూడా భిక్షు వివరంగా చెప్పారు. అరుళ్మౌళి వర్మ బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తే ఎంత బాగుంటుందని ఆయన మనసు లోపల ఆశపడుతూనే ఉన్నారు. కాబట్టి ఆ చిత్రాల వివరాలను అమిత కుతూహలంతో చెప్పుకొచ్చారు. చివరిగా సిద్ధార్థులు బోధివృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తున్నప్పుడు జ్ఞానోదయం పొంది చిత్రానికి వచ్చారు. ఆ చిత్రాన్ని గురించి చెప్పిన తర్వాత పొన్నియిన్ సెల్వన్, గురువర్య, మీ మాటకు వ్యతిరేకంగా నేనేమైనా చెబితే మీకు కోపం వస్తుందా అని అడిగారు. యువరాజా, నేను పంచేంద్రియాలను జయించి మనసును అదుపులో ఉంచుకోగలవాడిని. మీరు మీ మాటను ధారాళంగా చెప్పవచ్చు అన్నారు ఆచార్య భిక్షువు. బోధివృక్షం కింద కూర్చున్నప్పుడు సిద్ధార్థులు జ్ఞానోదయం పొందారని నేను నమ్మడం లేదు. పంచేంద్రియాలను మనసును జయించారన్న ఆచార్య భిక్షువు ముఖం అది విని కాస్త కుంచుకుపోయింది. యువరాజా, మహాబోధివృక్షం ఒక శాఖ అశోకవర్తన కాలంలో లంకకు తీసుకుని రాబడింది. ఆ కొమ్మ వేళ్ళుని చెట్టుగా ఎదిగి పెద్దదై 1000 ఏళ్లకు పైబడి ఇప్పటికీ బిగిపోకుండా అనురాధపురంగా విస్తరించి విరారజిల్లుతోంది. ఆ పవిత్ర వృక్షాన్ని మీరే అనురాధపురంలో చూసి ఉన్నారు, మరి నమ్మడం లేదు అని ఎందుకుంటున్నారు అని అడిగారు. గురుదేవా, బోధివృక్షమే లేదని నేను అనడం లేదు. దాని కింద సిద్ధార్థులు కూర్చొని తపస్సు చేశారన్న విషయాన్ని కూడా నేను తిరస్కరించడం లేదు. అక్కడే ఆయనకు జ్ఞానోదయం అయిందని చెప్పడాన్నే నేను అంగీకరించడం లేదు. ఏ రోజు ఆయన ప్రజల దుఃఖాలను పోగొట్టడానికి మార్గాన్ని వెతకాలని కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను, అర్హత ఉన్న రాజ్యాన్ని త్యజించి మధ్యరాత్రి బయలుదేరారో ఆ రోజే ఆయనకు జ్ఞానోదయం అయిందని నేను అంటున్నాను. దానికన్నా అద్భుతమైన కృత్యాన్ని నేను ఏ వృత్తాంతంలోనూ కావ్యంలోనూ వినలేదు, చదవలేదు. రాముడు తండ్రి వాక్కును పాలించేందుకు రాజ్యాన్ని త్యాగం చేశాడు. భరతుడు తన అన్నం మీద భక్తి వల్ల రాజ్యం వద్దు అన్నాడు. హరిశ్చంద్ర చక్రవర్తి తానిచ్చిన మాటను నెరవేర్చేందుకు తమ రాజ్యాన్ని ఛేదించారు. శిబి చక్రవర్తి కూడా పావురాన్ని కాపాడేందుకు తమ శరీరం నుంచి మాంసాన్ని కోసిచ్చారు. కానీ సిద్ధార్థులు ఎవరికీ మాట ఇవ్వలేదు, ఎవరినీ తృప్తిపరచగోరలేదు. మనుష్య జాతి దుఃఖాలను పోగొట్టే మార్గాన్ని వెతికేందుకు తమకు తామే అన్నిటినీ ఛేదించి బయలుదేరారు. బుద్ధ భగవానుడు బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత దీనికన్నా అద్భుతమైన కార్యం ఏమైనా చేశారా? లేదు. కాబట్టి అంతఃపురం వదిలి బయలుదేరినప్పుడే ఆయనకు జ్ఞానోదయం అయిందని నేను అనటం పొరపాటు అవుతుందా? ఇలా పొన్నియిన్ సెల్వన్ చెప్పిన మాటలు ఆచార్య భిక్షు జేబులో అమృతం పోసినట్లు అనిపించింది. అయ్యా, మీరు చెప్పిన మాటల్లో గొప్ప నిజం ఉంది. అయినా కూడా బోధివృక్షం కిందనే ప్రజల దుఃఖాలను పోగొట్టే మార్గం బుద్ధ భగవానికి ఉదయమైంది. అప్పటినుంచే భగవానుడు బోధన చేయటం మొదలుపెట్టారు. స్వామి, ఆ బుద్ధ భగవానుడి బోధనలు విన్నాను. ఆ బోధనల కన్నా వారి త్యాగమే గొప్పదైన బోధన అని నేను భావిస్తున్నాను. క్షమించాలి, నేను కూడా ఆయనలాగే ఆయన చేసిన కార్యాలను చేయాలని కోరుకుంటున్నాను. కాసేపటి క్రితం నా పూర్వీకులు 3 గొంతులతో 3 విధాలుగా తీరిక లేకుండా నన్ను వేధిస్తున్నారని చెప్పాను కదా, ఆ వేధింపుల నుంచి విడుదల పొందాలని కోరుకుంటున్నాను. నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి అన్నారు యువరాజు. యువరాజా, నీలాంటి శిష్యుని పొందటానికి నేనెంతో భాగ్యం చేసి ఉండాలి. కానీ దానికి కావాల్సిన అర్హత కూడా నాకు లేదు, ధైర్యం కూడా లేదు. లంకలో బౌద్ధ మహాసంఘం సమావేశమయ్యేటప్పుడు మీరు మా విన్నపాన్ని తెలియజేయవచ్చు అన్నారు ఆచార్య భిక్షువు. మీ అర్హత గురించి నాకు సందేహం లేదు, కానీ ధైర్యం గురించి చెప్పారు కదా, అదేమి? అవును, ధైర్యం లేదు, నిజమే. 2 రోజులుగా ఈ నాగపట్నంలో ఒక వదంతి వ్యాపించింది. దాన్ని ఎవరు పుట్టించారో తెలియదు. మీరు ఈ విహారంలో ఉన్నారని, తమను బౌద్ధ భిక్షువుగా మార్చేందుకు మేము ప్రయత్నిస్తున్నామని ప్రజలు చెప్పుకుంటున్నారట. ఇందువల్ల అనేకులు కోపం కొన్నారట. ఈ విహారం మీద ప్రజలు దండెత్తి వచ్చి నిజం తెలుసుకోవాలని చెప్పుకుంటున్నారట. అహో, ఇదేం పిచ్చితనం! నేను బౌద్ధ మతంలో చేరడం గురించి ఊరి ప్రజలకు ఎందుకు దిగులు? నేను కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసం పుచ్చుకుంటే వీరెందుకు కోపగించుకోవాలి? ఎందుకే, నాకు వివాహం కూడా కాలేదు కదా, భార్యను పిల్లలను వదిలి వెళ్ళిపోతున్నాను నిందమోపలేరు కదా అన్నారు యువరాజు. అయ్యా, ప్రజలకు మీపైన కోపం ఏమీ లేదు. తమను మోసం చేసి బౌద్ధ భిక్షువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాపైన కోపం అంటాను. ఒట్టి వదంతే ఇంతటి కల్లోలాన్ని లేపింది. నిజంగానే జరిగితే ఏమవుతుంది? ప్రజలు ఈ విహారాన్ని నేలమట్టం చేసేస్తారు. ఏదో మీ తండ్రి పాలనలో మేము నెమ్మదిగా నివసిస్తున్నాం. ఈ ప్రశాంత స్థితిని పాడు చేసుకోవడానికి నేను ఇష్టపడడం లేదు, అందుకే ధైర్యం లేదన్నాను అన్నారు ఆచార్య భిక్షువు. ఆయన అలా చెప్పి ముగించేలోపు ఆ విహారం ప్రధాన ద్వారం వద్ద అనేక గొంతులు పెద్దగా వినిపించసాగాయి. భిక్షువు అది కాసేపు శ్రద్ధగా విన్న తర్వాత, యువరాజా, నేను చెప్పింది నిజమని నిరూపించేందుకు ప్రజలే ఇక్కడికి వచ్చేశారు. దీన్ని ఎలాగా నిభాయించబోతున్నానో తెలియదు. బుద్ధ భగవానుడే దారి చొప్పాలి అన్నారు. చూడామణి విహారం చుట్టుపక్కల గుమ్మిగుడని వేలాది ప్రజలు చేస్తున్న హాహాకారాలు క్షణక్షణానికి అధికం కాసాగాయి.